నిన్న గత కొద్ది రోజుల నుంచి సీక్రెట్ డాక్టర్ యొక్క ఆరంభిక స్థితి తెలుసుకుంటున్నాం. ఈ సీక్రెట్ డాక్టర్ యొక్క ఆరంభిక స్థితి మనం తెలుసుకుంటున్నప్పుడు మనం కొన్ని విషయాలు చాలా బాగా మనసులో ఉంచుకోకపోతే అర్థానికి అనర్థాలు జరుగుతాయి. మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సీక్రెట్ డాక్టర్ని చదువుతున్నది మనలో ఉన్నటువంటి ఇంకా ప్రకటితము కానటువంటి ప్రకృతిలో భాగమైనటువంటి శక్తులను ప్రదీపన చేయుటకు చదువుతున్నాం మనం. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ టు రీడ్ ఇట్. బ్రహ్మ సృష్టి ఎలా సృష్టించాడు, అయితే ఫలానా వాడు అందరూ ఎలా నిద్రపోతున్నారు, ఇదంతా కాదు మనం చదవడం యొక్క ఉద్దేశం. ఈ సీక్రెట్ డాక్టర్ ఈ సీక్రెట్ డాక్టర్ మనం ఎందుకు చదువుతున్నాము అంటే ప్రతి వ్యక్తిలోనూ కూడా నిక్షిప్తమై ప్రకృతి స్వయంగా వాడిలో నిక్షిప్తము చేసినటువంటి ప్రతి వ్యక్తికి సమానంగా లభించినటువంటి అనేక దివ్య శక్తుల గురించి మనకి ఒక స్పష్టమైన అవగాహన వచ్చి మనము ఆ దివ్య శక్తుల్ని ఉపయోగించుకోవటము ఫండమెంటల్ రీజన్ టు రీడింగ్. బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మీరు చెప్పింది నాకేం నచ్చలేదన్నాడు. కన్ఫ్యూజ్ అయిపోయాడు బుద్ధుడు. బుద్ధుడిని కన్ఫ్యూజ్ చేయగలిగాడనమాట వాడు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాడు బుద్ధుడు? వాడు అన్నట్ట మీరు అందరికీ బుద్ధత్వ ప్రాప్తి బర్త్ రైట్ అంటున్నారు మీరు, లేదు ఎక్కడుంది అందరికీ బుద్ధత్వ ప్రాప్తి ఎక్కడా కనిపించడం లేదే, అసలు మీ తర్వాత ఇంకో బుద్ధుడు వస్తాడా అన్న నాకు డౌట్ అని బుద్ధుడిని వాడు అడిగేట. ఆ డౌట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, ఇంకో బుద్ధుడు మనకు కనిపించడం లే ఏమైనా అక్కడ 2500 ఇయర్స్ వాడు కరెక్టే నేమో పాపం వాడు. వాడు బుద్ధుడిని అడిగేట మీరు చెప్తున్నారు అందరికీ కూడా బుద్ధత్వం ప్రాప్తి అనేది బర్త్ రైట్, ఖచ్చితంగా అందరూ బుద్ధులే బుద్ధత్వాన్ని సంపాదించవచ్చు ఏమీ అంటలేదు అని చిన్న పని చేసి పెట్టు తర్వాత నేను నీకు చెప్తాను అనేది జవాబన్న. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కోరుకో, నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళు, ఏ ఒక్క వ్యక్తిని కూడా నువ్వు వదలొద్దు, ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి నాయన నీకేం కావాలి, బుద్ధుడు అడగమన్నాడని చెప్పు నువ్వు, మళ్ళీ నువ్వు అడుగుతానంటే మళ్ళీ వాళ్ళకి ఓపెన్నెస్ ఉండకపోవచ్చు అని చాలా పెద్ద పని పెట్టారే అన్నాడు. కాదు నువ్వు వెళ్ళి అడిగిరా అన్నట్టు సెన్సస్ సర్వే అన్నమాట. ప్రతి ఇంట్లోనే వెళ్తాం, మీ ఇంట్లో ఎవరున్నారండ్రి అంటాం, వాళ్ళందరినీ కలుసుకోవటం, ఏమండి మీ కోరిక ఏంటి అని రాసుకుంటూ వచ్చాక చివరికి సాయంత్రం విలేజ్ కదా, సాయంత్రానికి అందరిది పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత బుద్ధుడి దగ్గరికి వచ్చి చూడండి ఇది కూడా ఇస్తానంట, నాకేం చూపించక్కర్లేదు, అందులో నాకు బుద్ధత్వం కావాలని ఎంతమంది కోరుకున్నారో కాస్త చూసి చెప్పు నాయన అన్నట్ట. ఎప్పుడూ అడగలేదు, మిగతా అన్ని అడిగారు తప్ప నేను కూడా బుద్ధత్వ ప్రాప్తి కావాలి అనేటటువంటి ఆ సింగిల్ కోరిక ఎవరిలోనూ లేదు అసలు. అంచేత నేను చెప్పింది కరెక్టే, నేను అన్నది ఏంటంటే బుద్ధత్వం కావాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధత్వం లభిస్తుంది, అందులో డౌట్ లేదు, అది ప్రకృతి యొక్క నియమం. అది మీరు అడగకుండా అది వచ్చేయాలి రాదు. క్రైస్ట్ గురించి ఒక కథ చెప్తూ ఉంటారు, ఆ కథ ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఈనాడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉన్నటువంటి దాన్ని చాలా బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది అది. ఒకరోజు బుద్ధుడు అలాగా వెళ్తున్నట్ట ఒక నగరపు వీధుల్లో, ఒక నగరపు వీధుల్లో వెళ్తూ ఉంటే ఒక మేడ మీ నుంచి ఒకటి తిడుతున్నట్ట క్రైస్తవి, నీ వల్ల కదా నేను ఇంత నాశనం అయిపోయాను, నువ్వు నన్ను ఇచ్చేసో ఇచ్చేసో అని ఎన్ని రకాల తిట్టవచ్చో, ద ఎంటైర్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ తిట్లు తిడుతున్నట్ట ఆగాడు క్రైస్ట్ ఆగిన తర్వాత అసలు ఎందుకు తిడుతున్నావు నాయన నువ్వు అంటే, వాడు తిడుతున్నాడు మెల్లిగా తలపైకెత్తి నువ్వే నీ వల్ల ఇలా జరిగిందని తిట్టడం ప్రయత్నించాడు. ఏం జరిగింది అసలు అక్కడ అంటే వాడికి కళ్ళు కనిపించేవి కాదు, క్రైస్ట్ ఒకసారి అలా చేపెట్టాట, కళ్ళు వచ్చేసాడు. ఇంకా కళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆ కళ్ళని వాడు మిస్యూజ్ చేయటం మొదలెడితే ఎక్కడ లేని సౌదబులు తింటాం మొదలెట్టేట. నీ వల్లే కదా నాకు కళ్ళు లేకుండా ఉంటేనే బాధనే ఉండేది. అంటే భగవంతుడు ప్రదత్తమైనటువంటి ఇంద్రియాలను కరెక్ట్ గా మనం ఉపయోగించుకోకుండా ఆ భగవంతుడే తిడతాం మనం. ఇంతకంటే ఖలీల్ జిబ్రాన్ ఒక తమాషా కథ చెప్తాడు. ఏడాదిలో ఒకడు అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడికి దారిలో ఓ బుద్ధివాడు స్నేహితుడయ్యాడు. వెళ్తున్నారు ఇద్దరు. గుడ్డివాడికి సాధారణంగా ఒక ఊత తీసుకోవటానికి దారి చూసుకోవటానికి ఒక కర్ర చేతిలో ఉంటుంది. వెళ్తున్నారు వెళ్తున్నారు వెళ్తున్నారు. రాత్రి అయింది, పడుకున్నారు. రెండో రోజు పొద్దున్నైంది. ఎడారిలో డే టైం ఎంత ఎండ ఎక్కువగా ఉంటుందో రాత్రి అంతగా కలిస్తుంది, కలిస్తుంది. కళ్ళు ఉన్నవాడు ఇంకా అప్పటికి నిద్ర లేవలేదు. గుడ్డివాడు నిద్ర లేచాడు, కడుక్కుంటున్నాడు కర్ర కోసం. చిప్పగా ఉన్నటువంటి ఒక కర్రపుల్ల లాంటిది దొరికింది అతను. చాలా స్మూత్ గా ఉంది, పొడుగ్గా ఉంది, స్మూత్ గా ఉంది, పట్టుకోవటానికి వీలుగా ఉంది. భగవంతుడు ఎంత కరుణామయుడు, ఎంత అందమైనటువంటి కథ ఇచ్చాడు. ఇది ఒక కర్ర వంకర కింకరగా ముళ్ళతో వాడుతూ ఉండేది, దారిలో దొరికింది అనుకున్నట్ట. అదేంటో తాత్స్వామి చలికి బిరుసుకుపోయింది, గట్టిగా స్టిఫ్గా అయిపోయింది. ఆ తాత్స్వామి స్టిఫ్గా ఉన్న దాంతోనే కళ్ళు ఉన్నవాడిని లేచాడు. లేచాడు, భయపడ్డాడు, ఆశాడు, వదిలేయ దాన్ని. నేను విన్నాను మనుష్యంలో ఈర్ష్య ఉంటుందని, కానీ మరీ ఇంత ఈర్ష్య ఎందుకయ్యా? ఇది వరకు ఉన్నటువంటి ఆ పిచ్చికర్ర పోయి అందంగా స్మూత్ గా నాజూగా ఉంచుకోవటానికి మెత్తగా ఉన్నటువంటి ఈ కర్ర దొరికితే నేను నీకు అడిగితే ఇచ్చైనా నేను నువ్వు వదిలే వదిలే అనాలా? కాదు కాదు కాచుతాను అలాగే అంటారులే, నాకు తెలుసు మనుషుల పండితి ఈర్ష్య జలసి అని వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత కథ ఎంత వచ్చింది, తాత్స్వామికి వేడెక్కింది, తర్వాత జరగాల్సింది ఏదో జరిగింది. కానీ ఈ కథల యొక్క అంతరార్థం మొత్తము సీక్రెట్ ఆక్షన్లో మనం చేసే తప్పులు కూడా ఇలాగే ఉంటుంది. మనకు కావాల్సిన కర్ర వెతుక్కుంటాం అక్కడ. మన సిద్ధాంతాలు, మన ఊహలు ఆల్రెడీ మన మనస్సులో ఏవైతే ఉన్నాయో అదే ఇంకా అర్థంగా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి కదా అనే భ్రమ మనకు కలుగుతుంది. ఎందుకు భ్రమ కలుగుతుంది అంటే, ఫండమెంటల్ గా నిన్న మనం మాట్లాడుతున్నటువంటి ఒక విషయాన్ని రిపీటెడ్ గా మీరు మనసులో తెచ్చుకోండి. ఎత్ర వాచో నివర్తంతి అప్రాప్తి మనసాక, ఎక్కడైతే మీ మనస్సు అలసిపోయి కింద పడిపోతుందో అక్కడ నుంచి మనలో ఉన్నటువంటి దివ్యశక్తుల ప్రాదుర్భావం జరుగుతుంది. అంతవరకు జరగదు. నేను ఈ మొదటి క్లాసుల్లో సైంటిస్టుల వైపులో కూడా చెప్పాను నేను మీకు, వాళ్ళ చేసిన డిస్కవరీస్ అన్ని కూడా వాళ్ళ మనస్సు అలసిపోయాక ఇంకా మేము ఏమీ చేయలేము అని వదిలేసుకున్నప్పుడు ఆ నిద్రాస్థితిలో కానీ ఆ స్వతనాస్థితిలో కానీ వాళ్ళకి ఆ అనుభూతులు వచ్చాయి. ఇది ఫండమెంటల్ గా గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా మీరు సీక్రెట్ దర్శనం నుంచి ఏం పొందదలుచుకున్నారు అది గుర్తుంచుకోండి. అది పొందదలుచుకోవటానికే సీక్రెట్ దర్శనం ఉపయోగపడుతుంది తప్ప మిగతా మీరు పొందదలుచుకుంటే సీక్రెట్ దర్శనం వరకు వెళ్ళక్కర్లే. ఇందాక అద్భుతమో నిర్మాణం అని చెప్తున్నాం కదా, ఒక మంచి గురువుని చూసుకుంటే వాడు చూసేసి ఉంటాడు మిగతా కథలంతా. ఇంకొక ఈ సీక్రెట్ దర్శనంలో మనలో జాగ్రత్తమవ్వవలసినటువంటి విత్తనాలు కానీ మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు కానీ ఎక్కడున్నాయి, వాటిని ఎక్కడి నుంచి పట్టుకోవాలి, పట్టుకున్న వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఫస్ట్ స్టాంజాలో మనం చదువుకున్నాం. 9 లైన్స్ ఉన్నాయి. 9 అనేటటువంటి ఆ సంఖ్యను గుర్తు చేసుకుంటూ ఆకాశతత్వాన్ని శబ్దము ద్వారా ఉపయోగించుకునేటటువంటి విధానము అక్కడ నేర్పాడు. మళ్ళా నేను ఆ సెంటెన్స్ రిపీట్ చేస్తున్నాను. దీన్ని మీరు ప్రాక్టికల్ గా ఎలా ఉపయోగించుకోగలము అనేది ఆలోచించండి. ఫస్ట్ స్టాంజా 9 లైన్ల ఆ స్టాంజాలో సీక్రెట్ డాక్యుమెంట్ మనకు అందించినటువంటి రహస్యం ఏమిటి అంటే, ఆకాశతత్వమును శబ్దశక్తితో ఎలా ఉపయోగించుకోగలము. మనం ఇప్పుడు చేస్తున్నది అదే. వాక్యూమ్ లో సౌండ్ ట్రావెల్ చేయదు అని 8th క్లాస్ 9th క్లాస్ లో కూడా ఎక్స్పెరిమెంట్ చెప్తూ ఉంటాం మనం. ఒక దరిగా పెట్టేస్తాం, ఒక ఎలక్ట్రిక్ బెల్ లోపల పెడతాం, గంట నొక్కుతాం, గంట కొట్టుకుంటూ ఉంటుంది. మెల్లిగా వాయువు అందులోంచి తీసేస్తాం మనం. మెల్లిగా ఆ వాయువు అందులోంచి తీసేసరికల్లా శబ్దం వినిపిస్తాం మానేస్తుంది. కష్టమని మనలో ఉన్నటువంటి
సందేహము అనేటటువంటి ఒక వ్యక్తి తలదగ్గిస్తాడు. ఆకాశ తత్వాన్ని శబ్దముతో ఉపయోగించుకోవటం నేర్పారు అన్నారు. మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఆకాశ తత్వానికి సంబంధించింది కాదు కదా, వాయుతత్వానికి సంబంధించింది. వాయువు లేకపోతే సౌండ్ వెళ్ళదు. కొంచెం అక్కడ మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఆకాశ తత్వము దిగంబరుడు సూర్యుడు ఒక పేరు మనం చెప్పేది. ఆ దిగంబరుడు తనను చేసేటటువంటి నాట్యములో డమరును వాయిస్తే 14 రకాలైనటువంటి శబ్దాలు ఏర్పడ్డాయి. ఈ 14 రకాలైనటువంటి శబ్దాల ద్వారా ఇంకా మిగతా వ్యాకరణాలు కానీ మిగతా కానీ అంతా మనం చెప్పుకుంటూ వస్తాం మనం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే నేను చెప్పేటటువంటి శబ్ద కుంపన మీ చెవులకి టచ్ అవుతుంది. మీ చెవులకి టచ్ అయ్యాక నేను చెప్పినటువంటి శబ్దాలలోని అంతరార్థము ఏదో పట్టుకుంటుంది మీలో. పట్టుకున్న తర్వాత కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నాడు, తనకి ఇదివరకు ఉన్నటువంటి అనుభూతితో దాన్ని మార్చుకుంటున్నాడు తన ఎక్స్పీరియన్స్ గా శబ్దాల ద్వారా. ఈ శబ్దాల ద్వారా తన ఎక్స్పీరియన్స్ గా మార్చుకునేటటువంటి విధానాన్ని మన ఋషులు ఎంత స్థితికి తీసుకువెళ్ళుకోగలిగారు అంటే, ఈ శబ్దమే మొత్తము సృష్టికి కారణము అన్నారు. శబ్ద బ్రహ్మమని పెట్టారు వాళ్ళు. ఈనాడు సైంటిస్ట్లు ఏం చెప్తున్నారు అంటే, మొత్తము సృష్టికి ఒకటే ఒక ఫండమెంటల్ వైబ్రేషన్ కాదుంది.
మన ఋషులు చెప్పేది ఏంటి అంటే, లైట్ కంటే కూడా సృష్టికి శబ్దము చాలా ఎక్కువ ఇంపార్టెంట్. దీన్ని మీరు మనసులో నిరంతరము మననం చేసుకోండి. మీరు రెండు విషయాలు మననం చేసుకుంటూ ఉండాలి. ఒకటి, శబ్దోత్పత్తి ఎలా అవుతుంది మీలో. శబ్దోత్పత్తి అయింది. ఈ శబ్దోత్పత్తి అయినటువంటి పరిస్థితులలో ఆ శబ్దానికి కావలసినటువంటి ఆకృతి ఎక్కడి నుంచి నిర్మాణం అవుతుంది. నామము రూపము ఈ రెండింటికి మధ్య తేడా లేదు. ఆ అనే ఉచ్చారణ నేను చేస్తే ఖచ్చితంగా మీ మనసులో ఆ అనేటటువంటి అక్షరం ఏర్పడుతుంది. టేప్ రికార్డర్ అన్నాను, మీకు మీ అనుభవంలో ఉన్నటువంటి టేప్ రికార్డర్ యొక్క షేప్ వస్తుంది. ఈ టేప్ రికార్డర్ యొక్క అనుభూతి కానీ, టేప్ రికార్డర్ యొక్క రూపము కానీ, లేకపోతే మనం ఉచ్చారణ చేసే శబ్దాల అన్నిటి యొక్క స్వరూపము కానీ మనలో ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతుందో దాని గురించి వివరణ ఈ 9 లైన్లు. మళ్ళా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ యాంగిల్లో చదువుకోండి 9 లైన్ని. అంటే ఫస్ట్ స్టాంజా, శబ్దము రూపము నామము ఈ మూడు కూడా మీరు ఏ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉంటే అర్థమవుతుందో ఆ పదాన్ని మీరు కాస్త జాగ్రత్తగా స్థితి అంటాం మనం. స్థితి అంటే నా ఉద్దేశము బాహ్యస్థితి గురించి నేను మాట్లాడటం లేదు, మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నాను నేను. ఉదాహరణకి ఇదివరకు క్లాసెస్లో ఎన్ఓ అనే శబ్దం గురించి చెప్పాను నేను. ఎన్ అని ఒక అక్షరం రాశాం, ఓ అనే ఒక అక్షరం రాశాం. ఇంగ్లీష్ కాన్షియస్నెస్లో ఆ పదానికి అర్థం ఏంటి, నో. ఇంగ్లీష్లోనే ఇంకాస్త చెప్తికెళ్ళి కాదండి నేను ఇంకో అర్థం కూడా చెప్పగలను అంటే నెంబర్ అనొచ్చు, షార్ట్ ఫామ్ ఫర్ నెంబర్. కానీ కెమిస్ట్రీ కాన్షియస్నెస్లోకి వెళ్ళామనుకోండి, అప్పుడు అది నో అవ్వదు, నెంబర్ అవ్వదు. ఏమవుతుంది, నైట్రోజన్ ఆక్సైడ్ అవుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్ అయ్యేసరికి కాన్షియస్నెస్ యొక్క స్వీప్ ఉందే, ఎంత దూరం వెళ్ళగలరు మీరు, చాలా దూరం వెళ్ళగలరు దాంట్లో. అది మీలో ఎక్కడ జరుగుతోంది అన్నది పట్టుకోవాలి. మీరు పట్టుకోవటానికి కావాల్సిన మొత్తం మెటీరియల్ ఆ 9 లైన్లలో ఉంది. ఆవిడ ఎక్కడా కూడా దాచటానికి కానీ మీకు తెలియకుండా ఉండటానికి కానీ ఎఫర్ట్ చేయలేదు, తెలియ చెప్పటానికే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడు కూడా మనము ఇలాంటి పుస్తకాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో వింటానికి ప్రయత్నం చేయం, మనం ఏమి వినాలో దానికి ప్రయత్నం చేస్తాం. ఇది గుర్తుంచుకోండి ఈసారి ఫస్ట్ స్టాంజ్ ఆఫ్ సీక్రెట్ ఆక్షన్. శబ్దము, శబ్దోత్పత్తి, శబ్దోత్పత్తి జరగటం వల్ల ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు, దీనినే కారణ జగత్ అంటాం మనం. దీన్నే నిద్ర అని కూడా అన్నాం. నిద్ర అని అంటాం. ఇంకాస్త మనం వేదాంత పరిభాషలోకి వెళ్తే అవిద్య అంటాం. ఎందుకు అవిద్య అంటున్నాం అంటే అది మనకి తెలియదు. చాలా అవిద్యలు ఉన్నాయి మనలో. ఆహారం తినేసాం మనం, ఆటోమేటిక్ గా డైజెస్ట్ అయిపోయింది. ఎలా డైజెస్ట్ అయింది, ఏ ప్రాసెస్ తో డైజెస్ట్ అయింది తెలీదు. చూస్తున్నాం, రెటీనా మీద ఒక బొమ్మ పడింది, మనసులోకి వెళ్ళింది, ఇది ఎరుపు రంగు అన్నో, ఇది నీలం రంగు అన్నో, అది ఫలానా రంగు అన్నో, ఇదన్నో. మీకు ఎలా తెలుస్తుంది ఆ డిఫరెన్షియేషన్, ఆ బ్రేకింగ్ ఆఫ్ ద ఇంపాక్ట్, ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఏ విధంగా మార్చుకోగలుగుతున్నాం. ఇదంతా విద్యే, ఎంత విద్య ఉందో చూడండి. సైన్స్ ఇంత డెవలప్ అయిందని చెప్పుకుంటాం కానీ ఈ మొత్తం ఇందాక చెప్పుకున్న ఇంటీరియరైజేషన్ ఆఫ్ అవర్ ఫిజికల్ ఆర్గన్స్, అందులో మీకు ఇంకాస్త ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొక టిప్ ఏంటి అంటే, మన బాడీలో లివర్ అనేటటువంటి ఒక ఆర్గన్ ఉంది. దాని పేరు గురించి మీరు కాస్త ఆలోచించండి, దాంట్లో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుంది. వన్ హూ లివ్స్ ఇస్ లివర్, వన్ హూ గివ్స్ ఇస్ గివర్, వన్ హూ టేక్స్ ఇస్ టేకర్. మరి లివర్ అంటే వన్ హూ లివ్స్. సమస్య ఏంటంటే, ప్రాబబ్లీ ఇట్ ఈస్ ద ఓన్లీ పార్ట్ ఇన్ ద బాడీ. ఏదైనా అందులోంచి పార్ట్ ఊడిపోయి పడిపోతే ఏదైనా కారణం వల్ల మళ్ళీ గ్రో అవుతుంది నార్మల్ సైజ్కి. దాని పేరుని అది సార్థకం చేసుకుంటుంది. అది ఒక్క పాయింట్ ఆలోచించండి, అక్కడ ఏమి జరుగుతుందో, ఎలాంటి మార్పులు వస్తున్నాయో అవంతా కూడా ఫస్ట్ స్టాంజాలో ఉన్నాయి. సెకండ్ స్టాంజాకి వెళ్దాం మనం. సెకండ్ స్టాంజా ఇది ట్విలైట్ ఏరియా అంటాం. ట్విలైట్ ఏరియాలో సంధ్యాకాలం వస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా రాత్రి పగలుగా మారుతూ ఉంటుంది, పగలు రాత్రిగా మారుతుంది. ఈ సంధ్యాకాలంలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే, సంధ్యాకాలంలో మనిషి చేయలేనిది ఏంటి అంటే రంగుల్ని కరెక్ట్గా గుర్తుపట్టలేడు. అన్ని రంగులు ఓ సిల్వర్ గ్రే కలర్లో అయిపోతాయి. అది కరెక్ట్ సంధ్యాకాలం అంటే వర్ణములు గుర్తించలేడు వాడు కరెక్ట్గా. మళ్ళీ ఎలక్ట్రిక్ లైట్ ఏదో ఎక్కువ ఎక్సెస్ లైట్ వేసుకుని చూసుకోవాలి వాడు. నిద్రాస్థితి నుంచి మెల్లిమెల్లిగా మనం సంధ్యాకాలానికి వస్తున్నాం. ఈ సంధ్యాకాలం ఎలాంటి కాలం, ఈ రెండు సంధ్యాకాలాలని ఎవడైతే పూర్తిగా ఉపయోగించుకుంటూ ఉంటాడో వాడు యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ చతుముచ్యతి, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ చతుముచ్యతి అని సంధ్యావందన మంత్రాల్లో వస్తుంది. సాయంత్రం పూట మనం సంధ్యావందనం చేసుకుంటే పొద్దున్న చేసినటువంటి పాపాలన్నీ ఫినిష్, నిద్ర లేచాక సంధ్యావందనం చేసుకుంటే రాత్రిపూట చేసిన పాపాలన్నీ ఫినిష్. కబీర్ దాస్ చాలా అద్భుతమైనటువంటి ఒకే ఒక వాక్యం అన్నాడు. దాని ముందు వాక్యం మరి మీరు ఎవరైనా అందించగలిగితే చెప్తాను నేను. ఏం చెప్పాడు అంటే, భగవంతుడి దగ్గరికి అతను చివరి క్షణాల్లో ఒక మాట అన్నాడు, జ్యోం కి జ్యోం ధర్ దీని చదరియా. అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు రాత్రి ఎవరింటికైనా వెళ్తే పడుకోవడానికి నువ్వు తప్పుకో, నేను ఏది పాడు చేయకుండా అడ్డుపట్టేవి. జ్యోం కి జ్యోం అది ఎలా ఉన్నదో అలాగే పెట్టేశాను తప్ప నేనేమీ పాడు చేయలేదు అన్నాడు. ఈ సంధ్యావందనంలో కూడా మనం చేయడానికి ప్రయత్నించేది అదే. పొగలు చేసిందంత సాయంత్రం ఫినిష్, సాయంత్రం చేసిందంత నెక్స్ట్ డే మార్నింగ్ ఫినిష్. ఆ ప్రాసెస్ మంత్రాలు చదివేస్తాం మనం, జరగటం లేదు. జరగకపోవటానికి కారణం ఏంటి, ఏమి చేస్తే జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం చదువుకునేటటువంటి ఆరు స్టాంజాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ స్టాంజా చూడండి, సంధ్యాకాలము. ఎటువంటి సంధ్యాకాలము, నిద్రాస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి జాగ్రత్త అవస్థలోకి రాబోతున్నాడు. కానీ ఇంకా మెలకు రాలేదు వాడికి, కానీ మెలకు వచ్చేసింది. మెలకు లేద్దామా వద్దా అని బట్టి ఆ కళ్ళు తెరవలేదు వాడు. ఇంకా ఆ స్థితిని వర్ణిస్తున్నాడు ఇక్కడ. కానీ ఈ స్థితి ఎవరిది, బ్రహ్మ యొక్క స్థితి, సృష్టి ఆదిలో ఉన్నటువంటి స్థితిని చెప్తున్నాడు. అది ప్రతిరోజు మీ జీవితంలోనూ కూడా వస్తుంది. చూడండి ఏమంటున్నాడు, వేర్ వర్ ద బిల్డర్స్ ద ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరి డాన్ ఇన్ ద అన్నోన్ డార్క్నెస్ ఇన్ దే హా హి పరానిష్పన్న బి ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫామ్ ఫ్రమ్ నో ఫామ్ ద రూట్ ఆఫ్ ద వరల్డ్ ద దేవమాత్రి ద స్వభావ రెస్టెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మాన్ బీయింగ్. కాగితాలు ఉన్నవాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా చూడండి, అందులో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేసుకోండి. where were the builders, the luminous sons of Manvantari, Dham, or Dham ane padanni underline chesukondi. In the unknown darkness, in the ha, he. ఇదివరకు నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం, ఎక్కడెక్కడ అయితే ఈ పదం మనకి సీక్రెట్ డాక్టర్ లో కనిపిస్తుందో అక్కడక్కడ అది మీ శ్వాసకి సంబంధించింది. యువర్ ఎబిలిటీ టు బ్రీత్, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ఫామ్ రూప, అండర్లైన్ చేసుకోండి, ఫ్రమ్ నో ఫామ్ అరూప, ద రూట్ ఆఫ్ ద వరల్డ్, ద దేవ మాత్రి అండ్ స్వభావ రెస్టెడ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్. అంటే ఇక్కడ అరూప నుంచి రూపాకి, రూప నుంచి అరూపాకి వెళ్ళేటటువంటి ప్రాసెస్ చెప్తున్నాడు, ఈక్విలిబ్రియం స్టేట్ చెప్తున్నాడు. సంధ్యాకాలంలో మీరు రెండు పనులు చేయొచ్చు. రూపరహితమైనటువంటి చేతనత్వము నుంచి రూపము గల చేతనత్వంలోకి రావచ్చు, రూపము గల చేతనత్వము నుంచి రూపరహితమైనటువంటి చేతనత్వంలోకి వెళ్ళవచ్చు. ఈ రెండు పదాలకి మనం కాస్త జాగ్రత్తగా అర్థం చెప్పుకుంటే చాలా సింపుల్ ఆ మ్యాజిక్, దాన్నే ప్రాయశ్చిత్త విధానం అని చెప్పుకుని మన ఋషులు ముఖ్యంగా చాంద్రాయణ వ్రత విధానం అని చెప్పుకుంటూ ఉంటారు, చంద్రుడితో దాన్ని లింక్ చేసుకుని. కానీ విల్ కమ్ టు దట్ లేటర్. ఓ లెక్చరర్ క్లాస్కి వెళ్తాడు, క్లాస్కి వెళ్లే ముందు ఇవాళ నేను ఈ సబ్జెక్ట్ని డీల్ చేయాలి అని ప్రిపేర్ అయ్యి వెళ్తాడు, అటెండెన్స్ తీసుకుంటున్నాడు. అటెండెన్స్ తీసుకుంటున్నప్పుడు లెక్చరర్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ రోజు డీల్ చేయబోతున్నాడో ఆ సబ్జెక్ట్ అంతా కూడా లోపల ఉంది, కానీ అందులోంచి ఒక ముక్క బయటికి రావడంలో ఏమొస్తుంది, రోల్ నెంబర్ 1 నువ్వు నేను ఎందుకు రాలేదు, రోల్ నెంబర్ 2 మమ్మల్ని చూడటానికి వచ్చావా, రోల్ నెంబర్ 3 అంటే నా అనుభవంలో చెప్తున్నాను, నేను పిల్లలతో మేము మాట్లాడుకునే డైలాగ్స్ ఇవ్వనమాట. అటెండెన్స్ తీసేంత వరకు డిపెండింగ్ అపాన్ ఈస్ కమింగ్ టు ద క్లాస్ రెగ్యులర్లీ అది రెగ్యులర్లీ. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ ఉంది, ఆ విషయం అదంతా ఏ స్థితిలో ఉంది, అరూప లెవెల్లో ఉంది. ఇట్ హ్యాస్ నో ఫామ్. ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వస్తుంది, ఎలా చెప్పాలి, అదేం బ్లూ ప్రింట్ ఉండదు. ఈ సబ్జెక్ట్ చెప్పాలని అనుకుంటాను తప్ప ముందు ఈ అక్షరం చెప్తాను తర్వాత ఈ అక్షరం వస్తుంది తర్వాత ఈ అక్షరం వస్తుంది తర్వాత ఇలా చెప్తాను అని అనుకో. ఆ సబ్జెక్ట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి రకరకాలుగా బయటికి రావచ్చు. సబ్జెక్ట్ అదే, సబ్జెక్ట్ లో మార్పు ఉండదు. అందుకే ఆ ఒకటే ఒకడు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ రకరకాలుగా రావచ్చు వాడు, కానీ వచ్చేది వాడే. ఏది వాడే అంటే రూపాలు అవి. దీన్ని ఇంకా మీరు తప్పదు ప్యూర్ మెటీరియలిస్టిక్ ప్రాపర్టీగా మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే, మొన్న కృష్ణనగర్లో ఎవరో పులిమి పెట్టారు, మీ దగ్గర ఉన్నటువంటి ఇత్తడి బొమ్మలు కానీ రాగి బొమ్మలు కానీ రాగి చెంగులు కానీ పాడైపోయిన కానీ మీరు ఇచ్చేయండి, వాటిని కరిగించేసి మేము మీకు దేవతా బొమ్మలు తయారు చేస్తాం. ఎందుకు పనికిరాని పాడైపోయినటువంటి పాత్ర, అందులోంచి తయారయ్యే మూర్తి ఏంటి, దేవతా మూర్తి. ఈక్వేషన్ ప్రాయశ్చిత్త విధానం కానీ ఆ సంధ్యా సమయాన్ని కానీ కాన్షియస్నెస్ లో ఉపయోగించుకోవాలి. మీరు మళ్ళా చెప్తాను అర్థం చేసుకోండి, దిస్ కెన్ బి డన్ నౌ. అది ఎప్పుడో చేయాలి, ఆ విద్య తెలుసు మనకి, ఆ విధానము తెలుసు, కానీ దాన్ని చేయటానికి కావాల్సినటువంటి, ఇందాక బుద్ధుడు చెప్పాడే ఆ డిజైర్ లేదు, ఆ కోరిక అడుగుంది అన్నాడు. మళ్ళా చెప్తున్నాను చూడండి, చెత్త ఇను పనికిరాని ఇనుప స్టైర్ కేసు ఏవేవో ఉన్నాయి, జంక్ మెటాలిక్ జంక్, ఆ మెటాలిక్ జంక్ అంతా కరిగించేశాం. అంటే ఏం చేశాం మనం, మన మనసులో ఉన్నటువంటి కుచ్చితమైనటువంటి ఆలోచనలు, పనికిరానటువంటి రూపు దాల్చినటువంటి ఆలోచనలు, ఈర్ష్యలు ద్వేషలు అసూయలు ఇవంతా కూడా మూర్తి ఉంటేనే కదా, ఫలానా వాడి మీద ఈర్ష్య, ఫలానా వాడి మీద కత్తి, ఫలానా వాడి మీద కోపం, అన్ని మూర్తి భవించినవే. ఈ మూర్తి భవించిన ఆలోచనలన్నీ కూడా మీరు కరిగించేసుకోగలిగితే, అంటే ఏంటి, అమూర్తవంతము చేసుకోగలిగితే, తిరిగి వాటినే మీకు కావలసిన డివైన్ ఫామ్ తీసుకోవచ్చు. మళ్ళీ కొత్తగా ఏది తీసుకురా, మీరు ఉన్నది అదే సబ్స్టెన్స్, పదార్థం అదే. కానీ ఆ పదార్థాన్ని ఏం చేసాం మనం, కరిగించేసాం, అరూపాస్థితికి తీసుకెళ్ళాం మనం. పనికిరానటువంటి ఆ అరూపాస్థితిలో ఉన్నటువంటి ఆ మోల్టెన్ మాస్, దానికి ఏ రూపము లేదు, దానికి మళ్ళా తిరిగి మనం ఏం చేస్తున్నాం, ఓ దేవత అప్పు తెచ్చుకోవచ్చు, ఆదర్శవంతమైనటువంటి అప్పు తెచ్చుకోవచ్చు. ద ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ ఫామ్, ఫ్రమ్ నో ఫామ్, ఫారం లేని స్థితి నుంచి ఆకృతి తీసుకొచ్చేటటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతున్నాడు. ట్విలైట్ లో ఇంకా స్టార్ట్ కాలేదు సృష్టి, కానీ ప్రోసెస్ ఆన్ అయింది, స్విచ్ ఆన్ అయింది, రేడియో ఆన్ చేశారు, కరెక్ట్ గా ఆరు రాలేదు, క్యారియర్ వేవ్ వస్తుంది అని, ఆ పర్వాలేదు, రేడియో స్టేషన్ ఉంది, ఇంకా మనం సేఫ్ గా ఉన్నాం అనుకుంటాం మనం. అది ట్విలైట్ ఏరియాలో. దానికి పైన తీర్చాడు మీకు, వేర్ వర్ ది బిల్డర్ the luminous suns of manvantari dawn in the unknown darkness in their ha hi malla shwasa vastamu meeru manalo unnatuvanti aalochananu shwasa dwara maarchukovachu anedi asa chaala simple experiment tho meeru confirm cheyachu geologist chaala rakalaga confirm chesaru kopanga unnappudu ఇరిటబుల్ మూడ్లో ఉన్నప్పుడు మీ హా హీని చూసుకోండి, అంటే మీ శ్వాసం చూసుకోండి ఎలా ఉంటుంది. మిలిటరీతో మాట్లాడరు, ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రసక్తే లేదు, కానీ వీళ్ళని దగ్గరికి రానిచ్చారు, ప్రశ్న అడగమన్నారు. ఆ యువరాణి అడిగిన ప్రశ్న చూడండి మీరు, నిద్రపోతున్నాను స్వామీజీ, నిద్రలో నాకు సమాధి స్థితి రావటం లేదు అని అడిగింది. దట్ ఈజ్ ఎన్ క్వశ్చన్. ఆ పుస్తకం పేరు నా గుర్తు రావటం, నేను మా కొలీగ్ ఇంట్లో చూశాను, జేబీ శాస్త్రి గారి ఇంట్లో, నడిచే దైవమే అని అనుకుంటాను నేను ఆ పుస్తకం పేరు అనే అనుకు నడిచే దైవుడు. అందులో ఈ సంఘటన రాసిన తర్వాత శ్వాసని జాగ్రత్తగా గమనించుకోమ్మా, నిద్రాస్థితి అదే సరిపోతుంది అన్నాడు ఆయన. అని ఆయన చిన్న ట్రిక్ చెప్పాడు. ఆయన ఆ ట్రిక్ సస్పెన్స్ స్టోరీస్ కదా, అంటే ఇప్పుడు చెప్తాను నేను, చివరిలో చెప్తాను నేను, అంటే పెద్ద సస్పెన్స్ ఉంటారు కదా. అంచేత ఆ శ్వాసను మీరు కనుక ఉపయోగించుకుంటే అని చెప్తూ దేవమాత్రి అనే పదం వాడింది అక్కడ. సంస్కృత భాషను కూడా దేవమాత అంటూ ఉంటాం మనం. ఇక్కడ దేవమాత్రి అనే పదానికి మన మనస్సులోని ఆలోచనలే వాక్రూపం దాలుస్తున్నాయి అంటే మనకి అభ్యంతరం ఏం లేదు కదా. లేకపోతే మనస్సులో కూడా మనం ఆలోచిస్తే అది అక్షరాలను ఉపయోగించుకునే ఆలోచిస్తాం అన్నాం అనుకోండి, ఏంటి తేడా? ఇంతవరకు నో క్లాస్ కదా ఆర్గ్యుమెంట్స్లో. అంటే అర్థం ఏంటి, వాక్కుని కనుక మీరు మార్చుకోగలిగితే శ్వాసను మార్చగలరు. మళ్ళా జాగ్రత్తగా చెప్తున్నాను, మంత్ర జపం ఈసారి మీరు చేసేటప్పుడు జపం కోసం చేయకండి, శ్వాసను మార్చడానికి చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ అనాలిసిస్ ఆఫ్ లాజిక్, ఆ లాజిక్ ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ నేను ఇన్వెంట్ చేసిన లాజిక్ కాదు, దట్ ఇస్ వాట్ షీ సేయింగ్. ఏం చెప్తున్నా చూడండి, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ఫారం ఫ్రమ్ నో ఫార్మ్, ద రూట్ ఆఫ్ ది వరల్డ్, ద దేవమాత్రి అండ్ స్వభావ rested in the bliss of non-being. శ్వాసం పీల్చుకుంటున్నాం. ఆలోచనలు ఆగటం లేదు అనేదే ప్రతి సాధకుడికి పెద్ద ప్రాబ్లం. ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం ఎక్కడొస్తుందో మీకు చెప్తున్నాను. మీరు సాధన జగత్తులో అడుగు పెట్టిన మరుక్షణం నుంచి అసలు ఇంత నీచమైనటువంటి ఆలోచనలు నేను ఆలోచించగలనా అనే స్థితి ఖచ్చితంగా వస్తుంది. రాలేదు అంటే మనం ఇంకా ఆ లెవెల్కి వెళ్ళలేదు, ఆ లోపల మనలో రూట్ అవుట్ ఉన్న రూట్ కాజ్కి వెళ్ళలేదు. చాలా భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి, కానీ మీరేం గాబరా పడకండి, దాన్ని దిగిలించడానికే మార్గం చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనం, ఇక్కడ శ్వాస లోపలికి వెళ్ళింది, శ్వాస బయటకు వస్తుంది, శ్వాస యొక్క వేగం మీద ఆధారం మీద మన యొక్క మానసిక స్టెబిలిటీ ఆధారపడి ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నాం అంటే, వాక్కి శ్వాసకి తేడా లేదు, వాక్కే శ్వాసగా మారుతుంది అంటాం. లలితా సహస్రనామంలో శాపానుగ్రహకారిణి అనేటువంటి పదం వస్తుంది. శపించటం కానీ అనుగ్రహించటం కానీ ఎలా చేస్తున్నారు వాళ్ళు? వాక్ ద్వారానే. ఆ సీక్రెట్ అక్కడుంది. మొత్తం కూడా మనని మనం మార్చుకోవాలన్నా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మార్చాలన్నా కూడా శ్వాస వాక్ ఈ రెండింటిని కంబైన్ చేసుకోగలగాలి. ఈ రెండింటి కాంబినేషన్ సమూహం మన సాధనలో లోపిస్తుంది. ఈ సీక్రెట్ కానీ ఈ యాంగిల్లో మనం సాధన చేయటం లేదు, ఇంకో యాంగిల్లో ఎక్కడో సాధన అడిగిపోతుంది. వాక్, శ్వాస, మన లోపలికి వెళ్తున్నటువంటి శ్వాసే వాక్గా మారుతోంది. ఆ వాక్య మళ్ళా ఏమవుతోంది? బయటకి ఒక రూపాన్ని ఇస్తుంది. ఎటువంటి వాక్ మనం ఉపయోగిస్తే అటువంటి పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటుంది. చాలా సింపుల్ గా మనం చూస్తూ ఉంటాం కదా. కావాలంటే పరిస్థితుల్ని చాలా శాంతింపబలిచి స్నేహితులుగా చేసేయచ్చు, లేకపోతే స్నేహితుల్ని బ్రహ్మాండంగా విడదీసేయచ్చు కేవలము ఈ వాక్ ద్వారా. కానీ ఈ వాక్ మనలోకి శ్వాస ద్వారా లోపలికి వెళ్తోంది. శ్వాస ద్వారా ప్రాణాయామం చేయటం అనేటటువంటిది మనం నేర్చుకుంటున్నాం. కానీ శ్వాస ద్వారా వాక్కుని కానీ మంత్రాన్ని కానీ, అంటే దేనిని మనము మననము చేస్తున్నాము, ఏ దేవత స్వరూపం, కానీ దేవతా స్వరూపం అంటే ఏంటి? శక్తి స్వరూపం. శక్తి స్వరూపం అంటే ఏంటి? ఒకనొక ఆలోచన విధానము కలిగినటువంటి డైరెక్షన్ని మనం శ్వాస ద్వారా పిలుచుకోవాలి. అందుకే చాలా మంది హైయర్ స్టేజెస్ ఆఫ్ ప్రాణాయామాలు మంత్రముతో పాటు శ్వాసను కలపడం. అంటే మనం దేనికి చేస్తున్నాం? మనం మైండ్ రామ అనుకున్నాం అనుకోండి, నాలుగు సార్లు రామ్ 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 గాలి లోపలికి వెళ్ళిపోయింది. 10 సార్లు రామ్ 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 గాలి లోపలింది. 9 సార్లు రామ్ 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 గాలి వదిలేశారు. కానీ ఈ మంత్ర ప్రాసెస్ లో అరూపాస్థితిలో ఉన్నటువంటి రామతత్వానికి రూపాస్థితి అయినటువంటి రామతత్వము చెయ్యాలి అనేటటువంటి యాంగిల్ మర్చిపోయాం మనం. ఆ యాంగిల్ ఎప్పుడైతే మనం మర్చిపోయామో ఇటు మంత్రము ఫలించటం లేదు, ఇటు మన సాధన ఫలించకపోయేసరికి అటు గురువు ఇంకో గురువునైనా మార్చేసుకోవాలనిపిస్తుంది, లేకపోతే ఇంకో విధానమైనా చేద్దాం అనిపిస్తుంది, ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. కానీ మీరు ఏ మంత్రం చేస్తున్నా, ఏ గురువు దగ్గర ఉన్నా చేయవలసిన టెక్నిక్ ఇది. శ్వాసని వాక్గా మార్చండి, వాక్ని శ్వాసగా మార్చండి. ఇది 2వ స్టాంజాలోని ఫస్ట్ లైన్ చెప్తోంది. ఫస్ట్ స్టాంజా ఏం చెప్పిందో చెప్పాను కదా నేను. ఫస్ట్ స్టాంజా ఏం చెప్తోంది? ఆకాశతత్వాన్ని వాక్కు ద్వారా కావలసిన రూపాలు ఇచ్చుకోవటం ఎలా అన్నది నేర్పింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? లోపలికి వెళ్ళినటువంటి శ్వాస వాక్ రూపము దాచి బయటకు వస్తుంది. అదే శ్వాస వాక్ రూపముగా కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహంలో, వరదానంలో ఆ వాక్కునే మన లోపలికి పంపించగలుగుతారు వాళ్ళు. అందువల్ల వాళ్ళ వాక్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ లోపలికి వాళ్ళు ఎలా పంపించగలుగుతారో నేర్చుకుంటే, వాళ్ళ యొక్క అనుగ్రహము నిరంతరము ఆకాశతత్వంలో ఉంది కనుక నిరంతరము అనుగ్రహ వర్షంలో ఉండగలము అనేది సెకండ్ లైన్ లో వస్తుంది. చూడండి అందులో ఏం చెప్తుంది ఆవిడ. సెకండ్ పాయింట్, వేర్ వర్ సైలెంట్, వేర్ వర్ ద ఇయర్స్ టు సెన్సింగ్. వాక్ అనగానే ఇమీడియట్ గా ఏమొస్తుంది? సైలెంట్. ఒక గురువు సంగీతం గురించి మాట్లాడుతున్నాడు. అంటే మీలో వీడికి సంగీతం గురించి మాట్లాడే హక్కు లేదు, అది నా తప్పే. ఎందుకంటే నాకున్నటువంటి డిగ్రీ నేను మీకు ముందే చెప్పాను, అది మర్చిపోండి. మీరు ఎప్పుడో చెప్పాను కదా, కొంచెం మాట్లాడతాను నేను. అంటే నాది కాదు ఇది, ఇంకోటి ఎవడో చెప్పింది కనుక పర్వాలేదు. సంగీతం గురించి అనేక రాగాలు ఉన్నాయి, సంగీతంలో రకరకాల స్వరాలు ఉన్నాయి, రకరకాల శబ్దాలు ఉన్నాయి. ఈ రాగం ఇలా ఉంటుంది, ఈ రాగం అలా ఉంటుంది అని ఏదో మాట్లాడుతున్నట్ట. అంటే ఆ గురువు అన్నట్ట, ఎక్స్క్యూజ్ మీ, శిష్యుడిని పాపం, మోడర్న్ గురువు కదా, ఇదివరకు అయితే నోర్మీ అనేవాడు ఏమో శిష్యుడిని, మోడర్న్ గురువు కనుక ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. అక్కడి విషయం అదు రాగాల గురించి చెప్తున్నావు అదంతా బాగానే ఉంది, కానీ నువ్వు చెప్పేటటువంటి రాగాలు శబ్దాలన్నీ కూడా నిశ్శబ్దం మీద ఉన్నటువంటి పంక్చువేషన్ మార్చేమో అన్నాడు. మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, అది మోర్ ఇంపార్టెంట్ మనకి సాధనలో. రాగాల గురించి నాకు జ్ఞానం లేదు, కానీ సైలెన్స్ గురించి నాకు కొంచెం అనుభూతి ఉంది. మొత్తము వాక్ దేని మీద ఆధారపడి ఉంది? సైలెన్స్ మీదే ఆధారపడి ఉంది. కాదు అని డౌట్ వస్తే ఒకసారి టేప్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో నొక్కి వినండి, ఏమీ అర్థం కాదు మీకు. కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్, కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ అంటే ఏంటి? శబ్దము వెనకాతలు ఉన్నటువంటి నిశ్శబ్దము కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఆ నిశ్శబ్దాన్ని మనం అనేక రకాలుగా కామాలు పెట్టుకుని ఆ నిశ్శబ్దాన్ని విభజించుకుని వాక్ రూపొందిస్తున్నాము అని చెప్తోంది సెకండ్ స్టేజ్లో. మళ్ళా జాగ్రత్తగా స్టాంజా 2 లైన్ 2 చూడండి. వేర్ వాజ్ సైలెన్స్? మీరు ఏ ఆశ్రమానికైనా వెళ్ళండి, ఫస్ట్ కండిషన్ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీరు మౌనంగా ఉండటం నేర్చుకోండి. మీరు మౌనంగా ఉండటం నేర్చుకోనంత వరకు కూడా ఏ ఆధ్యాత్మిక జగత్తులోనూ కూడా మీకు ప్రవేశం ఉండదు. ఎక్కడైనా చూసుకోండి దాన్ని. కానీ నాకు తెలుసున్న అన్ని గురువుల్లో కూడా పైథాగరస్ అందరినీ మించిపోయాడు. 5 సంవత్సరాల పాటు మౌనంగా ఉంటేనే ఎంట్రీ, లేకపోతే ఆ పైథాగరస్ యొక్క అకాడమీలో లోపలికి రానిచ్చేవాడు కాదు. ఫస్ట్ కండిషన్ మౌనం. వేర్ వర్ ద సైలెన్స్? వేర్ వర్ ద ఇయర్స్ టు సెన్స్ ఇట్? సైలెన్స్ ని సెన్స్ చేసే ఇంద్రియాలు ఎక్కడున్నాయి? యావెట్కి ఒక బుక్ రాసింది, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్, ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాసింది. తక్షక అనేటటువంటి పదము మనం మన పురాణాల్లో అక్కడ చాలా వింటూ ఉంటాం చాలాసార్లు. తక్షకుడికి ఇంద్రుడికి భలే స్నేహం ఉంది, ఒకళ్ళకి ఒకళ్ళకి ప్రాణం ఇచ్చేసేదంత స్నేహం ఉంది తక్షకుడికి వాళ్ళకి. జన్మించేడు సర్పయాగం చేస్తాడు, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉంది కదా. ఏమవుతుంది అంటే పరీక్షత్తుకి ఒక ఋషి బాలకుడు శాపం ఇస్తాడు, నువ్వు ఒక పాము కాటు వల్ల చనిపోతావు. ఇది గుర్తుంచుకుంటాడు జన్మంజయుడు, పరీక్షిత వంశజుడే. అంచేత అతను ఏం చేస్తాడు, ఇదా కథ, అసలు ప్రపంచంలో సర్పములు లేకుండా చేస్తాను అని చెప్పి ఒక సర్పయాగం తయారు చేసి ఏమంటారు సర్పయాగం తలపెట్టి మొదలెడతాడు. పిలుస్తాడు అందరినీ, అన్ని రకాల సర్పాన్ని పిలుస్తాడు. చివరికి తక్షకుడిని పిలుస్తాడు. తక్షకుడు వెళ్ళి ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకుంటాడు. ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకుంటే మరి ఇంద్రుడి సింహాసనం చాలా గట్టిదని కదా, వీడు ఊరుకుంటాడా, ఇంద్రుడితో సహా రా అంటాడు. పట్ట మొదలెత్తాడు. తక్షకుడు అనే పదానికి అర్థం అంటే ఏంటి అంటే బిగింగ్ హోల్స్ ఇన్ స్పేస్, ఆకాశములో కన్నములు త్రవ్వుతాను. అసలు అర్థం అది తక్షకుడు అంటే ఆకాశములో కన్నములు తవ్వుట, అసలు ఆకాశమే పెద్ద కన్నం, దాంట్లో కన్నాలను తవ్వటం తక్షకుడు చేసే పని. అది పాము తక్షకుడే కాటు వేస్తూ ఉంటాడు చాలా పురాణాల కథలో. ఈ బిగింగ్ హోల్స్ ఇన్ స్పేస్, శూన్యము యొక్క అంతరార్థము తెలుసుకోవటము ఎలా? కానీ మాస్టర్ కన్ఫ్యూజ్ చేశారు, బాగానే ఉంది, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కన్ఫ్యూజ్డ్ అది, అంతా బాగానే ఉంది, కానీ మరీ ఇంతలా కన్ఫ్యూజ్ చేయటమా మీరు? కానీ తమాషా ఏంటంటే మీరు ఆల్రెడీ యు ఆర్ డూయింగ్ దిస్, మీరు పని చేస్తున్నారని మీరు గుర్తించడం లేదు. అందుకే మొత్తం భగవద్గీతలో నాకు నచ్చే పదం ఒకటే, నష్టో మోహ స్మృతి లభ్వ. మీరు గుర్తు చేసుకోండి అంటే మీరు యు ఆర్ డూయింగ్ దిస్. మనం ఎప్పుడు పదాన్ని వినాం, వాక్ని వినాం, వాక్ వెనకాతలు ఉన్నటువంటి భావాన్ని వింటాం మనం. మీరు భావం తెలియకపోతే వాక్ యూజ్ లేదు. ఇప్పుడు ఎవడో వచ్చి జపనీస్ భాషలో పాట మొదలెట్టాడు అనుకోండి, అందరం పారిపోతాం. వాడు చాలా పెద్ద గాయకుడు కావచ్చు. కారణం ఏంటి? శబ్దం వినిపిస్తుంది కదా, కానీ శబ్దం వెనకాతలు ఇంకా ఏం వినాలి మీరు? ద సైలెన్స్. ఆ పాడ పాడేవాడు కానీ ఆ మాట్లాడేవాడు దాని వెనకాతలు ఉన్నటువంటి ఆ భావం మోర్ ఇంపార్టెంట్. భావానికి శబ్దం ఉండదు. భావము ఇస్ ఎ సైలెంట్ థింగ్, ఇట్ ఈస్ జస్ట్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఆ సైలెన్స్ మనం పట్టుకోవాలి. మీరు ఆల్రెడీ పట్టుకుంటున్నారు, కానీ ఏ సైలెన్స్ని పట్టుకుంటున్నారు? ఇందాక చెప్పానే, అందరూ బుద్ధుడు అవ్వచ్చు, కానీ బుద్ధుడు అవ్వాలని ఎవరు కోరుతున్నారు? ఎవరు కోరటం లేదన్నాడు. అలాగే వాక్ వెనకాతలు ఉన్నటువంటి సైలెన్స్ పట్టుకునేటప్పుడు, ఉదాహరణకి చాలాసార్లు మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉండం, నీదొక్క తీరేస్తానంటాడు తండ్రి. ఆ మాట అనని తండ్రి ఉండడు, సేఫ్ గా డొక్క ఉందని పిల్లవాడు ఉండడు. అందరు డొక్కలు క్షేమంగానే ఉన్నాయి, ఆ తండ్రి అలా అంటూనే ఉండడు. ఇంకేత కారణం, సైలెన్స్ పట్టుకున్నాడు, అక్కడ భావం పట్టుకున్నాడు. నేను ఈ పని చేయటం లేదు కనుక ఈ పని చేయమని ప్రేరేపించడానికి ఆ మాట అన్నాడు తప్ప ఆ వాక్కి అంతకంటే ఎక్కువ మీనింగ్ లేదు. అంచేత వేర్ వర్ ద ఇయర్స్ టు సెన్స్ ఇట్? పురాణాలు చదివేటప్పుడు, ఉపనిషత్ చదివేటప్పుడు ఆ శబ్దాల వెనకాతలు ఉన్నటువంటి భావాన్ని పట్టుకోండి మొర్రో అని ఆ ఋషులు ఏడుస్తూ ఉంటే, మేము దర్శనము చేశాము దాన్ని, వాక్ వినకండి మీరు. బట్ అన్ఫార్చునేట్లీ వాక్ ద్వారానే నేను చెప్పగలను. అది మాత్రమే అనుకుంటా. ఒకసారి ఒక సముద్ర తీరానికి వెళ్ళేట, చాలా అందంగా ఉండేట సముద్ర తీరం, ఎంతో బ్యూటిఫుల్ గా ఉందిట. అంచేతగా ఏం చేసేట, ఆ సముద్ర తీరం వద్ద ఒక పెట్టి తయారు చేయించేట. పెట్టి తయారు చేసి ఆ పెట్టి మూసేసి, సముద్ర తీరంలో ఉన్న అందాలంతటిని కూడా ఈ పెట్టిలో పెట్టి పంపిస్తున్నాను అని తన ప్రేయసుకి పంపించేట. ఇది పాజిబుల్? కానీ ఆ ఇన్సిడెంట్ లో ఏం తెలుస్తుంది? తను దర్శనం చేసినటువంటి ఆ అందాన్ని, తను చూసినటువంటి ఆ భావాన్ని ఇతరులకి అందచేయాలి అనేటటువంటి తపన కనిపిస్తుంది. ఆ తపన ఉందే ఉపనిషత్తు రాసిన వాళ్ళు కానీ, సీక్రెట్ డాక్టర్ రాసిన వాళ్ళు కానీ, ఎవరు ఏమి రాసినా కూడా, వేర్ వర్ ద ఇయర్స్ టు సెన్స్ ఇట్? నో, దేర్ వాజ్ నైదర్ సైలెన్స్ నార్ సౌండ్. చాలా కాంట్రడిక్టరీ టర్మ్ వాడింది. సైలెన్సు లేదు, అలాని శబ్దము లేదు. బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ అంటూ ఉంటాం ఆ స్టూడెంట్స్ తో సాధారణంగా. ఇది స్థితి, సైలెన్స్ ఏం లేదు. వాళ్ళ మనసులో రకరకాల ఆలోచనలు వెళ్తూనే ఉన్నాయి. మనసులో రకరకాల ఆలోచనలు వెళ్తున్నాయి కనుక ఏంటి, సాధారణంగా ప్రతి సాధకుడు ప్రతి టైంలో ప్రతి కాలంలో చేసే తప్పు ఏంటంటే, భగవంతుడికి కానీ ఆధ్యాత్మికతకు కానీ తను ముందు ఒక రూపకల్పన చేసుకుంటాడు. చాలా జరిగేటటువంటి పెద్ద తప్పు అది. యు ఆల్రెడీ ఫామ్ సమ్ ఇమేజ్, సమ్ గోల్, సమ్ మ్యాప్, సమ్ డెస్టినేషన్. రూపరహిత, భావరహిత, అవాంగ్మానస గోచర ఎట్సెట్రా 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 ఎట్రిబ్యూట్స్ ఉన్నటువంటి ఆ పరతత్వానికి మనం మ్యాప్లు వేస్తాం. మ్యాప్లు వేసిన తర్వాత ఏం చెప్తాం అతనికి? వి టెల్ హిమ్, నువ్వు ఇలాగే ప్రత్యక్షం అవ్వు, నువ్వు నాకు ఇలాగే కనిపించి తీరాలి, ఇలాగే నువ్వు కనిపిస్తేనే నువ్వు నువ్వు దేవుణ్ణి అని ఒప్పుకుంటాను. అందువల్లే చాలా మంది పూజారులకి భగవంతుడు దొరకడు చాలా శాస్త్రబద్ధంగా, వాళ్ళు దే డూ ఇట్ వెరీ సీరియస్లీ, కానీ భగవంతుడు దొరకడు. నామదేవుడు గురించి చదువుని ఇదే కదా అనేక మంది భక్తుల దగ్గరికి వెళ్ళింది. మనము ఈ యాటిట్యూడ్ తీసుకుంటే ఈ సెంటెన్స్ అర్థమవుతుంది. ఆ కథ నేను తర్వాత చెప్తాను. నేను ఈ సెంటెన్స్ చూడండి, నో దేర్ వాజ్ నైదర్ సైలెన్స్ నాట్ సౌండ్ నాట్ సేవ్స్ సీజ్లెస్ ఎటర్నల్ బ్రెత్ విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. మళ్ళా చదువుతున్నాం చూడండి, నాట్ సేవ్ ఏమీ ఎగ్జిస్ట్ అవటం లేదు, సౌండు లేదు, శబ్దము లేదు, మరి ఏముంది అక్కడ? సీజ్లెస్ అనవరతమైనటువంటి ఎటర్నల్ బ్రెత్ విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. మాస్టరు బ్రహ్మ పరిస్థితి చెప్తున్నారు, కాదు మన పరిస్థితే. ఊపిరి పీల్చుకుంటున్నాం మనం, లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది. ఆర్ వీ కన్వర్టింగ్ ఇట్ ఇన్ టు సౌండ్? దాన్ని మనము వాక్ రూపంలో మార్చుకుంటున్నా? దానంతగా మారిపోతుంది. మనకు కావలసినటువంటి శబ్ద సమూహాలు రావటం లేదు. పోనీ ఆలోచన లేకుండా నిష్క్రియంగా ఉన్నావా? లేదు. పడుకున్నా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా శ్వాస లోపలికి వెళ్తూనే ఉంది, శ్వాస బయటకు వస్తూనే ఉంది. ఇక్కడ తమాషా ఏంటి అంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఒకరోజు నేను కాశీలో మా స్నేహితుడికి నేను ఖర్చు చెప్తానని చెప్పడం మర్చిపోయి డైవర్ డ్యాన్ ఖర్చు చెప్పేశాక ముందుకెళ్తాను. తుకారాం కానీ ఈ భక్తులందరి కథలలో కూడా ఓ విచిత్రమైనటువంటి సంఘటన మనం ఆఫ్ రిపీటెడ్గా చూస్తూ ఉంటాం. ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఓ పూజారులు కానీ ఓ దేవతని పూజించే వ్యక్తులు కానీ అయి ఉంటారు. ఈ నామదేవ్ యొక్క తండ్రి కూడా ఓ గుడిలో పూజారిగా ఉన్నాడు. ప్రతిరోజు భగవంతుడికి నైవేద్యం అర్పించడం అనేది వాళ్ళకి వంశాచారంగా ఆ గుడిలో అలవాటు. చాలా గుళ్ళల్లో ఏంటంటే భగవంతుడికి నివేదన చేస్తున్నప్పుడు తెర లాగేస్తారు, చూడకుండా అవరు నివేదన పెట్టేస్తారు, తర్వాత తెర తీసి ప్రసాదం పద్ధతిలో ఏదో జరుగుతూ ఉంటుంది. 20 ఏళ్ళగా ఆ పతంగం వాళ్ళ వంశంలో అలా జరుగుతూనే ఉంది. ఒకరోజు నా నామదేవుడి తండ్రి కొన్ని కారణాల వల్ల ఊరు విడిచి బయటకు వెళ్లాల్సి వస్తుంది. బయటకు వెళ్లాల్సి వస్తే నీకు ఒడుగు అయిపోయింది కదా, ఇవాళకి అతను 12 ఏళ్ళవాడు, ఇవాళకి నువ్వు నైవేద్యం పెట్టే అన్నాడు. గోళికాయలు ఆడుకుంటూ ఉంటే బయట అతను పాప చిన్నపిల్లలకి చాలా ఉత్సాహం. సరే వాళ్ళు నేను నైవేద్యం పెడతానే అన్నాడు, లోపలికి వెళ్ళాడు. ఆ రోజు వాళ్ళ అమ్మ గుడి లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. అంతేత ఆవిడ బయటే ఉంది, నాయన నామదేవుడు నువ్వు జాగ్రత్తగా చేయి, ఇంకా తెరలాగితే ఇంకా దేవుడు భోజనం చేస్తాడు. తెరలాగేశాడు, తలుపేసాడు, బోర్డు పెట్టాడు, తినంటాడు. వాడు తిండే తినంటాడు, తిండు. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలే. చివరికి మనకు తెలుసు కదా, నువ్వు తినవాతే మా నాన్న నన్ను నొప్పుకోడు, ఏదో లోపం చేశానంటాడు, మా నాన్న వచ్చే కొడతాడు, అది అతని భయం పాపం. నువ్వు సమానంగా ప్రసాదం పెట్టలే, దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అనే తపనే లేదు పాపం అతనికి. వచ్చి తింటాడు. ఈ లోపల ఈ పతంగం అంతా జరిగేసరికి 2-3 గంటలు పట్టింది. లోపల తలుపు బోల్ట్ చేసేసుకున్నాడు కదా, వాళ్ళ అమ్మ తలుపు కొడుతుంది, వచ్చేరా ఏంట్రా ఎంతసేపు, దేవుడికి భోజనం పెట్టడం ఎంతసేపు, 5 నిమిషాలు చాలు ఇల్లు అనిచేయటమే కదా, నువ్వు ఎందుకు అనలేదు, ఏంటంత గొడవ చేస్తున్నావు, దేవుడికి నివేదన చేస్తున్నావు కదా నువ్వు, ఇంకా దేవుడు రాలేదమ్మా తినలేదమ్మా అని అరుస్తున్నాడు. దేవుడు తింటవేంటరా అని సమాచారం, అది దేవుడికి నైవేద్యం పెట్టుకున్నావు కానీ మనమే ఏమంటామంటే దేవుడు తింటవేంటరా. యు సీ ద కాంట్రడిక్షన్, అదే రాసింది అక్కడ. సరే బాగానే ఉంది. ఈ లోపల తండ్రి బయట 2-3 గంటలు అయిపోయింది కదా, సాయంత్రం మళ్ళీ తండ్రి వస్తున్నాడు. అప్పటికి అతను తలుపు తెచ్చాడు నామదేవుడు, చాలా ఆనందంగా తలుపు తెచ్చాడు. ఇంకేంటి గిన్నె ఖాళీ. తండ్రికి అనుమానం వచ్చింది, ఏదా ఆకలేసిందా నువ్వే తినేసావు అన్నాడు. భగవంతుడు భోజనం చేస్తాడు అని ఎవరికి నమ్మకం లేదా చిన్న గురాడికి తప్ప, లేదు నాన్న దేవుడే తిన్నాడు. దేవుడు తింటావేంటరా, మనం తింటాం కోసం కదా ప్రసాదాలు తయారు చేసుకునేది, భగవంతుడు పెట్టేమిటి. ఇది చెప్పాను కదా, ఇప్పుడు అర్థం చూడండి. దేర్ వాజ్ నైదర్ సైలెన్స్ నాట్ సౌండ్ అంటే అది. సైలెన్స్గా ఉన్నారా మీరు? లేదు, ప్రసాదం పెడుతున్నారు కదా, అంతా చేస్తున్నారు కదా కర్మకాండ అంతా. కానీ కర్మకాండ యొక్క ఫలితం ఏముంది? వేర్ ఈస్ దట్ సైలెన్స్? సౌండ్ ఉంది, బాగానే గందరగోళం చేస్తున్నారు, కానీ ఆ సైలెన్స్ అంటే ఏంటి? ఆ నిశ్శబ్దం, ఆ పరమాత్మ ఎక్కడొచ్చాడు, ఏ కర్మకాండ చేస్తే వచ్చాడు? రాలేదు, ఏమీ రాలేదన్నాడు. నాట్ సేవ్ యూజ్లెస్ ఎక్స్టర్నల్ బ్రెత్ విచ్ నోస్ ఇట్సెల్ఫ్ నాట్. మొత్తం సృష్టిలో మానవ జీవితంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సాధనా రహస్యం ఏంటంటే, హీ కెన్ కంట్రోల్ ద బ్రెత్. శ్వాసను వశము చేసుకోగలిగేటటువంటి శక్తి కేవలం మానవుడికే ఉంది. అసలు మిగతా జీవ జంతువులకి దాని గురించి ఆలోచనే రాదు. అది వీడి గ్రేట్నెస్. మాట్లాడగలడు, సైంటిఫిక్ డెవలప్మెంట్ చేయగలడు, ఇదంతా ఆఫ్టర్ థింగ్. ద ఫస్ట్ థింగ్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, శ్వాసను వీడు కంట్రోల్లో చేసుకోగలడు. ఈ శ్వాసలో కుంభకము అనేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో కూడా యోగాసనాల్లో చేసే తప్పే ఇక్కడ చేస్తూ ఉంటాం. ఏంటి యోగాసనాల్లో చేసే తప్పు? మనము యోగము కొరకు వేసేటటువంటి శారీరక స్థితి యోగాసనాలు. ఇప్పుడు యోగాసనాలు అంటే ఏం చెప్పుకుంటున్నా? ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్. అందుకే చాలా చోట్ల మా గురువు గారు ఒక మాట చెప్తూ ఉండేవారు, భారతీయ ఆధ్యాత్మికత అంటే గోళీకాయలు వజ్రాలతో ఆడుకోవటము అని అంటే అంతకంటే ఇంకేమేరు వజ్రాలే అవి, కానీ మనం గోళీకాయలు ఆడుకుంటూ ఉంటాం, భగవంతుడిని సంబంధించినటువంటి జ్ఞానం కానీ, భగవంతుడి దగ్గరికి ఎంత దూరం మనం వెళ్ళాం కానీ, మనలో ఆధ్యాత్మిక సంపద ఎంత పెరిగిందో చూడం, గోళీకాయలు బాగా ఆడుతున్నావా లేదా, లేకపోతే వీడి వజ్రాలు వాడికి ఇస్తాడు, వాడి వజ్రాలు వీడికి ఇస్తాడు. ఒక్కసారిగా నేను మన ఆధ్యాత్మిక డెవలప్మెంట్ కానీ ప్రోసెస్ కానీ 90% ఇదే పంధాలో జరుగుతుంది. ఒక విలేజ్ లో ఒక నాస్తికుడు ఉన్నట్ట, వాడి పని ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి దేవుడు లేడు అని చెప్పడం. నాస్తికుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఆస్తికుడు ఉంటాడు, ఆ ఊళ్ళో ఇంకో ఆస్తికుడు ఉన్నాడు. వాడి పని ఏంటి, వీడు ఎవరెవరింటికి వెళ్ళి దేవుడు లేడు అని చెప్పాడు, వాళ్ళందరికీ వెళ్ళి వీడు ఏం చెప్పేవాడు అంటే దేవుడు ఉన్నాడు అని. పెద్ద గొడవ అయిపోయింది విలేజ్ లో. భోజనాలు వీడు వచ్చి దేవుడు ఉన్నాడని చెప్తాడు, ఇంకోసారి వాడు వచ్చి దేవుడు లేడని చెప్తాడు. అంతే విలేజెస్ అందరూ కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నారు, ఈ గొడవ అంతా మాకు వచ్చి మాకు ఆలోచించడానికి ఇష్టము లేదు, మీరిద్దరూ తెలిసేసుకోండి, డిస్కస్ చేసుకోండి. మీరిద్దరూ డిస్కస్ చేసుకున్న తర్వాత మీలో ఎవరు గెలిస్తే మేమంతా వాడికే ఓటు వేసేస్తాం, నాస్తికుడు గెలిస్తే మేము నాస్తికులం అయిపోతాం, ఆస్తికులు గెలిస్తే మేమంతా ఆస్తికుడు అయిపోతాం అన్నారు. సో ఒక పూర్ణిమ రోజు మంచి ముహూర్తం నాడు కూర్చున్నాక డైలాగ్స్ మొదలెట్టారు. కూర్చుని ఉన్నారు అందరూ, నిద్ర వచ్చిన వాళ్ళు నిద్రపోతున్నారు, మెలకు వచ్చిన వాళ్ళు మెలకుగా ఉన్నారు, బోరు కొట్టిన వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. సూర్యోదయం అయింది, డిస్కషన్ పూర్తయిపోయింది. ఏదో మీరిద్దరు ఓ నిర్ణయానికి వచ్చారా, వచ్చామన్నట్ట. వచ్చిన తర్వాత కొత్తమీరకు ఏంటంటే దాన్ని అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ కూడా ఆ గ్రామ ప్రజలకి ఆస్తికులు నాస్తికులు పెడతపోలేట. ఇంకేది డిస్కషన్ మొత్తం అయ్యాక ఆస్తికుడు నాస్తికుడు అయిపోయాడు, నాస్తికుడు ఆస్తికుడు డిస్కషన్. భగవంతుణ్ణి డిస్కషన్ పెడతాం మనం. ఆధ్యాత్మిక డిస్కషన్ ఏంటి, ఐదర్ యూ నో ఇట్ ఆర్ యూ డోంట్ నో ఇట్. డిస్కషన్ ఏంటది, అది అర్థం. ద సీజ్లెస్ ఎటర్నల్ బ్రెత్ విచ్ నోస్ ఇట్సెల్ఫ్ నాట్. ఇంకేత ఆధ్యాత్మికతను భగవద్ అనుభూతును డిస్కస్ చేయకండి. మరి ఏం చేయాలి మనం, మరి మంత్రాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీతలు ఉన్నాయి, రామాయణాలు ఉన్నాయి, మానేమంటారా మాస్టారు, మానేయొద్దు, పైన చెప్పింది అండి. అంటే ఆ అక్షరాల వెనకాతలు ఉన్నటువంటి సైలెన్స్ని పట్టుకోండి, అక్షరాలను పట్టుకోకండి, శబ్దాలను పట్టుకోకండి. శబ్దాల్లో ఏం లేదు, శబ్దాలు ఎలాగో క్షీణించిపోతాయి. శబ్దాల వెనకాతలు ఉన్నటువంటి సైలెన్స్ ఎలా పట్టుకోవాలి, ఏం పట్టుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. స్టాప్ హియర్. అలాగే ఈ మొత్తము వాతావరణాన్ని సుఖంగా ఉంచాలి అంటే మన శ్వాసలో అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి భావాన్ని కలిపేసి ప్రార్థన చేద్దాం. ఇవాళ శ్వాసలో భావాన్ని కలపటం అనేటటువంటిది కొంచెం అలవాటు చేసుకుంటే వచ్చేస్తుంది. అది కోపంతో బుక్కలు కొట్టేమంటారే అలా. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆధ్యాత్మికంగా ఈ ప్రేయర్ ద్వారా శాంతిని పంచడానికి ట్రై చేస్తున్నాం మనం. అందరూ సుఖంగా ఉండాలి అని ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. ఆ సైలెన్స్, శ్వాసని గమనించండి, శ్వాసని మార్చడానికి ప్రయత్నం చేయకండి, శ్వాసని గమనించండి. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భ నక్షత్రాన్ని పశ్యంతు మా కశ్చే దుఃఖమాత్మీయా అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ నిర్ధనా సదనా సంతు జీవంతు శరదాంశదం ఈ రెండు స్టాంజాలకి డైరెక్ట్ ఎక్స్ప్లనేషన్ లేకపోతే అలాంటిదే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువాన అంటే గురువు యొక్క శాఖని మీరు ఫీల్ చేసుకోగలిగితే ఎలాగా ఏమిటి అనేది ఆ నెక్స్ట్ ఫోర్ దాంట్లో పని చెప్తుంది. సీక్రెట్ దాక్షిణ్యం ఎనీ క్వశ్చన్? సస్పెండ్. శ్వాసని మార్చుకోవటానికి మీరు ఆ పరమహంస ఆయన పరమాచార్య యొక్క కూర్చునే పోస్ట్ చూడండి. ఇలా కూర్చుంటాడు ఆయన. ఎడం వైపు నుంచి కుడివైపుకు మార్చుకోవాలి అంటే ఎడం వైపు ఉన్న చేతిని నొక్కుంటాడు. కుడివైపుది ఎడం వైపుకు మార్చాలి అంటే కుడివైపు ఉన్న చేతిని నొక్కుకోవాలి. ఇది స్వర విజ్ఞానంలో ఉన్నటువంటి ఒక రహస్యం. అంచేత ఆయన ఆ పెయిన్ రాకుమారికి వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి అంటే జాగ్రత్త అవస్థలోనే కాదు నిద్రావస్థలో కూడా మీరు సమాధి స్థితిలోనే ఉండాలి అంటే మీ శ్వాస ఇడలోనూ ఉండకూడదు పింగళాలోనూ ఉండకూడదు. ఈదర్ ఇట్ షుడ్ నైదర్ బి ఫ్రమ్ ది లెఫ్ట్ నాట్ ఫ్రమ్ ది రైట్. మధ్యస్థంగా ఉండాలి సుషుమ్నలో. సుషుమ్నలో శ్వాస పంపించడానికి ఏం చేయాలి? ఏం కష్టపడక్కర్లే. ఎడంవైపు శ్వాసం ఉంటే కొంచెం ఎడంవైపు చేతి నొక్కండి. మెల్లిగా కుడివైపు షిఫ్ట్ అవుతుంది అది. కుడివైపు షిఫ్ట్ అవుతూ ఉంటే కొంచెం కుడి చేతి నొక్కండి. అది ఎడంవైపు షిఫ్ట్ అవుతుంది. చివరికి శ్వాస మధ్యస్థంగా ఉండిపోయేటట్టు చూసుకోండి అని సలహా ఇచ్చాడు ఆయన. ఆల్మోస్ట్ ఇది కెమికల్ బ్యాలెన్స్ లాగే. ఎడంవైపు శ్వాస ఎక్కువ ఉండకుండా కుడివైపు శ్వాస ఎక్కువ ఉండకుండా మీరు మార్చుకుంటూ ఉంటే శ్వాసని ఎక్కువసేపు మధ్యలో ఉంటే చాలా మంది బుద్ధుడు యొక్క మధ్యమ పదము అనే పదాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. బుద్ధుడు శ్వాస మీద చేసినంత ఎక్స్పెరిమెంట్స్ ఇంకా ఏ గొప్ప వ్యక్తి చేయలేదు. మొత్తం బుద్ధుడి యొక్క సాధన శ్వాస మీదే జరిగింది. ఆయన చెప్పినటువంటి ఆ మధ్యమ పదము ద మీన్ పాత్ అంటే ఇదే. శ్వాసని మీరు ఎడం వైపు పోనివ్వకండి. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇది డైలీ. ఏమి ప్రమాదం కాదు మీకు. చాలా సుఖంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇమోషనల్ గా డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు అనేక మంది నేను ఈ ప్రాక్టీస్ వల్ల లాభం పొందడం చూశాను. ఏమీ లేదు. ఎడం వైపు శ్వాస వస్తుంది అనుకోండి మీకు. మీరు ఎడం వైపు ఇలా కూర్చొని కొంచెం దాని వైపు నొక్కుకోండి. శ్వాస మెల్లిగా కుడివైపు తిరుగుతుంది అంటే కుడిముక్కులు వచ్చి శ్వాస రావటం మొదలెడుతుంది. కుడివైపు నుంచి శ్వాస రావటం మొదలెడుతుంది అనిపించినప్పుడు కొంచెం కుడి చేయని గట్టిగా నొక్కండి. ఎడవైపు వచ్చేస్తుంది. ఈ నొక్కటంలో ఎక్కడో ఒక చోట యూ విల్ గెట్ దట్ బ్యాలెన్స్. మీకే తెలుస్తుంది ఆ బ్యాలెన్స్ ఎక్కడ ఉందో. అది చేస్తే కానీ తెలియదు. అది మాత్రం ఏం చెప్పాం శ్వాసని. అందుకే ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అన్నాడు. అంతేత శ్వాసని కనుక మీరు ఆ మధ్య దాంట్లో పడేసేయగలిగితే ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. అది ఆ పుస్తకం ఉంటే రేపు ఎవరైనా అంటే నెక్స్ట్ మండే ఎవరైనా పుస్తకాన్ని తీసుకొస్తే నాకు దొరికితే నేను తీసుకొస్తాను నేను దాన్ని. లేకపోతే చూడండి ఆయన రెడీ అయితే మా కొలీగ్స్ చూపించారు కూడా ఆ పారాగ్రాఫ్. మనం చదివినటువంటి సీక్రెట్ డాక్ట్రిన్ లో రెండు పదాలకి మనకి చాలా ఖచ్చితమైన విశాలమైనటువంటి అర్థాలు తెలియాలి. మనకి ఆ రెండు పదాలు ఏంటి అంటే చీకటి, నిశ్శబ్దము. ఈ చీకటి నిశ్శబ్దంలో పురాణాలలో ఒక తమాషా అయినటువంటి కథ ఉంది. ఒకసారి చీకటి భగవంతుడి దగ్గర అర్పిక్షణ ఇచ్చింది, నాకు చాలా అన్యాయం జరిగిపోతుంది, నేనున్న చోటికి సూర్యుడు వస్తూ ఉంటాడు, నన్ను తరిమేస్తూ ఉంటాడు వాడు, ఇది చాలా అన్యాయం, ఐ హ్యావ్ ఎ ఫండమెంటల్ రైట్, అంచేత నేను కూడా ఉండాలి కోఎగ్జిస్టెంట్గా, నన్ను ఎప్పుడు ఉండనివాడు, సూర్యుడు వచ్చాడంటే వెళ్ళిపోతాల్సి వస్తుంది అని. సరే కేసు ఫైల్ అయింది. సరే అయితే మరి సూర్యుడిని సమన్స్ ఇచ్చాట, వచ్చాడు సూర్యుడు. అప్పటి నుంచి పాపం ప్రయత్నం చేస్తూనే ఉన్నారట చీకటిని సూర్యుడు ముందు తెద్దాము అని, నాట్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఆ కేసు అలా ఉండిపోయింది. సంథింగ్ లైక్ దట్ ఇక్కడ కూడా జరుగుతుంది మన సాధనలో కూడా. ఆ టూ ఎక్స్ట్రీమిటీస్ని ఒక చోట చేరటానికి చేయకండి ప్రయత్నం. ఎప్పుడు కూడా మనం ఆ ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు అనంతమైన, సనాతనమైన, శాశ్వతమైన ఈ పదాలని మనము ఒకనొక స్థితి యొక్క లక్షణాలు తెలుసుకోవటానికి ఉపయోగించగలము, కానీ ఆ స్థితిని మనస్సు ద్వారా కానీ వాక్కు ద్వారా కానీ మీరు పట్టుకోలేరు. దాన్ని డోంట్ ట్రై, అసంభవం. ఇప్పుడు ఈ చీకటి నిశ్శబ్దము అనే పదానికి యాక్చువల్గా మనం చెప్పుకోవాల్సినటువంటి అర్థం ఏమిటి అంటే, ది సైలెంట్ విజిల్ అని చాలా దుకాణాల్లో దొరుకుతూ ఉంటాయి, ముఖ్యంగా డాగ్ బిస్కెట్స్, కుక్కకి సంబంధించిన సామాగ్రి అమ్మే పుస్తక దగ్గర. నిశ్శబ్దమైనటువంటి విజిల్, అది మనకి వినిపించదు, ఊరికే కుక్కకి వినిపిస్తుంది, అది వచ్చేస్తుంది, కానీ మనకి కంటికి మనకి నిశ్శబ్దమే. సైన్స్ ఏం చెప్తుంది అంటే 20 to 2000 సైకిల్స్ పర్ సెకండ్ మధ్య ఉన్నటువంటి సౌండ్ వైబ్రేషన్స్ మాత్రమే మనం పట్టుకోగలం, అంతకంటే పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా నిశ్శబ్దమే. అలాగే వైలెట్ రంగు నుంచి రెడ్ రంగుకి మధ్యన ఉన్నటువంటి ఆ సెవెన్ కలర్స్, ఈ ఏడు రంగులు కలిస్తే వచ్చేటటువంటి వైట్ లైట్, ఇది మనం చూడగలం, విజిబుల్ అంటాం. ఈ మధ్యలో ఉన్న ఏ రంగునైనా ఏ కాంతినైనా మనం కళ్ళు పట్టుకోగలవు, కానీ ఇఫ్ యూ గో బియాండ్ దట్ అంటే మన సైంటిఫిక్ లాంగ్వేజ్ లో 4000 to 8000 యాంగ్స్ట్రాంగ్ యూనిట్స్ మధ్య వైబ్రేషన్స్ లో ఉంటేనే మన కంటికి ఏమైనా కనిపిస్తుంది, అది కనిపించదు, దాన్ని చీకటి అంటాం మనం. అంటే అసలు చీకటి అంటే అర్థం ఏంటి? మన ఇంద్రియాలకి గోచరించండి, కంటికి గోచరించండి. నిశ్శబ్దము అంటే అర్థం ఏంటి? మన చెవులకి వినిపించండి. ఇలాగా మన పంచేంద్రియాలకి ఏది అవుతే అగోచరము దాన్ని ఇంద్రియాతీతము అంటాం. దట్ ఈజ్ అవర్ గోల్. సీక్రెట్ డాక్షన్ కానీ ఏదైనా కానీ మన లక్ష్యం అది. అంచేత నేను కళ్ళు మూసుకుంటే ఇది కనిపించింది, నాకు ఇది వినిపించింది అన్నాం అనుకోండి, ఇట్స్ గుడ్, తప్పేం లేదు అక్కడ. కానీ దాని అర్థం ఏంటి అంటే, మనము ఏ లక్ష్య సాధన కోసం అయితే మనం మొదలెట్టాము అది మిస్ అయిపోతాం. అక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం ఇప్పుడు కూడా. అంచేత ఇంద్రియాతీత స్థితి, దానికి రకరకాల మనుషులు ఎలాగ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే, మనము జాగ్రత్త అవస్థలో కూడా చాలా అధిక దూరము మనం వెళ్ళలేము, టెలిస్కోపు మైక్రోస్కోపు లేకుండా, లౌడ్ స్పీకర్స్ లేకుండా. అంటే మన ఇంద్రియాలకి కావలసినటువంటి సపోర్ట్ ఇచ్చేటటువంటి పనిముట్లు లేకుండా మనం ఎక్కువ దూరం వెళ్ళలేము, ఈవెన్ ఇన్ వేక్ఫుల్ కాన్షియస్నెస్. అలాంటిది మన ప్రయత్నం ఏంటి? ఇంద్రియాతీత స్థితికి వెళ్ళి ఆ ఇంద్రియాతీత స్థితిలో ఉన్నటువంటి అనేక స్టేజెస్ని, అనేక రకాలైనటువంటి అనుభూతుల్ని మనం దర్శించి, దర్శించినటువంటి అనుభూతుల్ని తిరిగి మనము ఇతరులకి అర్థం అవ్వటానికి చేసే ప్రయత్నం ఈ సీక్రెట్ డాక్షన్ కానీ, భగవద్గీత కానీ, భాగవతం కానీ, అరవిందో రాసిన సావిత్రి కానీ, ఆల్ ఎఫర్ట్స్ ఆఫ్ మిస్టిక్స్. ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు. And it is possible. ఎలా పాసిబుల్ అవుతుంది, ఏ విధంగా పాసిబుల్ అవుతుందో ఇవాళ మనం చదవబోయేటటువంటి థర్డ్ లైన్ సెకండ్ స్టాంజాలో ఫస్ట్ టూ లైన్స్ నిన్న మనం చదివాం. డార్క్నెస్, సైలెన్స్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం మనం ఇవాళ. డార్క్నెస్ అంటే మన కన్ను చూడలేనటువంటి వైబ్రేషన్స్. అంటే లేవని కాదు, అక్కడ ఉన్నాయి, వీఆర్ నాట్ ఏబుల్ టు పెర్సీవ్. అలాగే నిశ్శబ్దం అంటే ఏంటి, ఏవో శబ్దాలు ఉన్నాయి, దాన్ని అల్ట్రాసానిక్ సూపర్సానిక్ అనే పేరుతో ఇప్పుడు సైంటిస్టులు పిలుస్తున్నారు, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? కాగితాలు ఉన్నవాళ్ళు చూడండి, ద అవర్ హ్యాడ్ నాట్ ఎట్ స్ట్రక్, ద రే హ్యాడ్ నాట్ ఎట్ ఫ్లాస్టెడ్ ఇన్ టు ద జర్మ్, ద మాతృ పద్మ ద మదర్ లోటస్ హ్యాడ్ నాట్ ఎట్ స్వాలన్. కాలము అనే కాన్సెప్ట్ హ్యూమన్ మైండ్ భగవంతుడి గురించి పట్టుకోగలిగేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భావమేమో అనిపిస్తుంది. ఎందుకంటే విశ్వరూపంలో కూడా కాలోస్మి లోకక్షయకృతుడు ఐఆమ్ టైమ్ అంటాడు. విత్తనం ఉంది, 5 ఏళ్ల తర్వాత అది వృక్షంగా మారుతుంది. అంటే ఈ మధ్యన దానికి చాలా స్టేజెస్ ఉన్నాయి, లేకపోతే ఫర్గెట్ అబౌట్ దోస్ స్టేజెస్. ఇవాళ విత్తనం నాటే మామిడి చెట్టుని, ఆ మామిడి చెట్టులో 5 ఏళ్ల తర్వాత పండు కాస్తుంది. విత్తనంలో 5 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి మామిడి పండు ఉందా లేదా, ఇట్స్ వెరీ పిక్యులర్ క్వశ్చన్, వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. కానీ మనం చూసేటటువంటి పరిస్థితుల్లో ఏం కనిపిస్తుంది? విత్తనంలో కాండము లేదు, కొమ్మలు లేవు. ముందుకు వచ్చాయి, కొమ్మలు లేవు, పళ్ళు లేవు, ఏమీ లేవు. కానీ కాలము, ఇఫ్ యు వెయిట్, కాలంలో ఏమైంది, మెల్లిగా ఫలం వచ్చింది. ద అవర్ హ్యాడ్ నాట్ ఎట్ స్ట్రక్, దాని అర్థం అది. బీజ రూపంలో మనం అందరం భగవంతులే. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఇక్కడ ప్రాబబ్లీ కొన్ని పదాలకి చాలా క్లియర్ కట్ డెఫినేషన్స్ ఇచ్చుకోవాలి మనం. సోల్ స్పిరిట్, సాధారణంగా మన భారతీయులు సినానిమ్స్గా వాడేస్తారు, ఆల్మోస్ట్ ఒకటే అనుకుంటారు, ఒకటి కాదు. మనం ఏది జీవాత్మ అని అనుకుంటున్నామో అది స్పిరిటే. ఈ సీక్రెట్ డాక్టర్ పరంగా చెప్తున్నాను నేను, మిగతా చోట్ల ఆ రైటర్ యూజ్ చేసిన ఉపయోగాన్ని బట్టి మీరు పట్టుకోండి దాన్ని. కానీ సీక్రెట్ డాక్టర్లో స్పిరిట్ ఈజ్ ద జీవాత్మ, ద కాన్షియస్నెస్, సోల్ ఈజ్ ది మైండ్, మనస్సు. అంటే ఏంటి, చేతనత్వం వేరుగా ఉంది, అది స్పిరిటే. మ్యాటర్ వేరుగా ఉంది, పదార్థం. ఇవి రెండు ఇంటరాక్ట్ అవుతే ఏర్పడేటటువంటి రియాక్షన్ ప్రోడక్ట్ మనస్సు, సోల్. అంచేత మనం ఇక్కడ సోల్ అని అంటే ఎప్పుడైనా సీక్రెట్ డాక్టర్లో సోల్ అనే చోట మీరు మైండ్ అని చదువుకుంటే ఇంకా క్లియరర్ కాన్సెప్ట్ వస్తుంది. స్పిరిట్ అనే చోట కాన్షియస్నెస్ అనే పదం మనం వాడుకుంటే సీక్రెట్ డాక్టర్ విల్ బి మోర్ క్లియర్. ద అవర్ హ్యాడ్ నాట్ ఎట్ స్ట్రక్. నేను ఇల్లు కట్టాలి, బ్రహ్మ సృష్టి చేయాలి. టెక్నికల్ గా బోత్ మీన్ ద సేమ్ థింగ్, ద స్కేల్ ఇస్ డిఫరెంట్. అంతే, మనం సృష్టి ఇల్లు ఒకటి కట్టుకోవడంలో మనం చేసేటటువంటి ప్రాసెసెస్, బ్రహ్మ సృష్టి క్రియేట్ చేసినప్పుడు చేసే ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ సేమ్, ఏమీ తేడా లేదు. డైమెన్షన్ లో తేడా ఉంది మీకు. అందుకే మొదటిసారి నేను ఒక టేబుల్ ఇచ్చాను, మళ్ళా గుర్తుంచుకోండి. అది 4320 సెకండ్లు, 432,000 సంవత్సరాలు. రేషియో గుర్తుంచుకోండి, మనకి బ్రహ్మకి అది తేడా కాలంలో. పొద్దున్న సూర్యోదయం టైం 6 గంటల నుంచి సాయంత్రం మళ్ళా 6 గంటల వరకు జరిగే 12 గంటల కాలంలో ఈ 4320 సెకండ్లు ఫస్ట్ పార్ట్, దానికి రెట్టింపు, దానికి 3 రెట్లు, దానికి 4 రెట్లు, ఇవంతా కలిపితే కరెక్ట్ గా 12 అవర్స్ సరిపోతాయి మీకు టైం స్కేల్లో, సెకండ్స్లో. సృష్టికర్త యొక్క స్కేల్లో మనం 4320 సెకండ్స్ అని ఏమవుతాయి అనుకుంటున్నామో అది 432,000 సంవత్సరాలుగా మారుతుంది. ఈ టైం డిఫరెన్షియేషన్ ని కనుక మీరు గ్రాస్ప్ చేయగలిగితే, మనం గ్రాస్ప్ చేయగలం. ఎందుకు గ్రాస్ప్ చేయగలము అనేది చెప్తున్నాం అంటే ఈ వీడియో టేప్స్, ఇప్పుడున్నటువంటి వీడియో టేప్స్ లో జరిగిపోయినటువంటి సంఘటనను మళ్ళా మీరు మూమెంట్ లో చూడొచ్చు. మళ్ళా మీరు ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్,
ఆన్ వాట్? ఆన్ మ్యాగ్నెటిక్ టేప్. సైంటిస్టులు మనకి ఏం చెప్తున్నారు అంటే మన బ్రెయిన్ కూడా మ్యాగ్నెటిక్ టేపే. అసలు మన మొత్తం వాడు కనిపెట్టిన టేప్ రికార్డర్ కానీ టీవీ కానీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ బ్రెయిన్ స్ట్రక్చర్. అంచేత ద అవర్ హ్యాజ్ నాట్ ఎ స్ట్రక్ అనే పదానికి ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, కట్టుకుంటాం, కట్టుకునేటప్పుడు అనేక అవాంతరాలు వస్తూ ఉంటాయి. వాట్ ఎవర్ మేబీ, ఒక మంచి రోజు ఒక 2-3 సంవత్సరాలు గడిపే